ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో కొద్ది సమయము నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుంటుండగా, నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సరిచేయండి. మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అతి వినయంతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నిన్నటి దినాన గుడ్ ఫ్రైడే, రేపటి దినమున ఈస్టర్ సండే. నిజంగా ఒక క్రైస్తవునికి ఈ రెండు కూడా అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి. ఆయన సిలువలో మరణించకపోతే మనకు పాపము మీద విజయము లేదు. ఆయన సిలువలో మరణించకపోతే మనకు మరణము మీద విజయము లేదు. ఆయన సిలువలో మరణించకపోతే అట్టి శిక్షను నీవు నేను అనుభవించవలసిన వారము. నిన్ను నన్ను అట్టి శిక్ష నుంచి తప్పించినట్లుగా ఆయన సిలువ మీద బలియాగమయ్యాడు. మనకందరికీ తెలిసిన విషయమే, మనం చేసినటువంటి దోషములను బట్టి కాదు, క్షమించండి, ఆయన చేసిన దోషములను బట్టి కాదు, ఆయన చేసిన నేరములను బట్టి కాదు. అది మనం చేసిన దోషములు, మనం చేసినటువంటి నేరముల నిమిత్తము ఆయన మనకు బదులుగా అత్యంత క్రూరమైనటువంటి, అన్యాయమైనటువంటి, అపహాస్యకరమైనటువంటి సిలువ మరణాన్ని ఆయన స్వీకరించటాన్ని నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. రేపటి దినమున అనగా ఈస్టర్ దినమున ఆయన దైవత్వాన్ని బయలుపరిచేటువంటి దినము. మరి దేవుడు కదా, దేవుడైతే ఎలా మరణించాడు? కాబట్టి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన సజీవుడు అని రుజువు పరుచుకున్నటువంటి దినము. అంత మాత్రమే కాదు, మనము కూడా మరణించిన తరువాత ఒక దినాన సజీవులముగా లేస్తాము, మనం కూడా పునరుద్ధానులమవుతాము అని ఒక నిరీక్షణ మనకు కలిగించిన రోజు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి నేను రెగ్యులర్ గా చెప్పేటువంటి కొరంథీ పత్రిక కాకుండా యేసు ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటల్ని ఒకసారి ముందుకు నేను తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నాను. నిన్నటి దినాన మీలో చాలా మంది 7 మాటల్ని పంచుకొని ఉంటారు, వినుంటారు, ప్రతి సంవత్సరం మనం వింటున్నదే. అయితే ఏదో ట్రెడిషనల్ గా 7 మాటల్ని విన్నాము, ఏదైనా ఒక అద్భుతం లేదా ఒక కొత్త విషయాన్ని తీసుకొని వచ్చి చెప్పారు, విన్నాము, వెళ్ళిపోయాం అన్నట్లుగా కాకుండా అందులో ఉన్నటువంటి సారాన్ని మన జీవితాలకి అన్వయించుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఒక బ్యాప్టిస్ట్ సంఘంలో పుట్టి పెరిగాను. సో 7 మాటల్ని 7 మందికి అప్పగించేవాళ్ళు, వాళ్ళ 7 మాటల్ని తీసుకొని చెప్పడం వినేవాళ్ళం. మేము బయట కూర్చొని మార్కులు వేసేవాళ్ళం. మొదటి మాట, వీళ్ళు బాగా చెప్పలేదు. 2, వీళ్ళు బాగా చెప్పారు. 3 మాట, వీళ్ళు మరి ఎక్కువ సమయం తీసేసుకున్నారు. మా పని ఏంటంటే ఆ మాటల్లో ఉన్నటువంటి సారాన్ని తీసుకునే వాళ్ళం కాదు, అడుగుచ్చని 7 మందిలో ఎవరు బాగా చెప్పారు అని మార్కులు వేసేవాళ్ళం. తర్వాత మేము చెప్పే స్టేజ్కి వచ్చే సమయానికి వాళ్ళకంటే మనం బాగా చెప్పాలి, వీళ్ళకంటే మనం బాగా చెప్పాలి. మనం ఎప్పుడు చెప్పినా కొత్త విషయాలను తీసుకోండి, కొత్త విషయాలు చెప్పాలి అని చెప్పి ఆ విధమైన తాపత్రయం ఉండేది. కానీ నిజముగా ప్రభువు సిలువలో పలికిన ప్రతి మాట వెనకాల ఒక అద్భుతమైన భావం ఉంది. అది మన జీవితాలకి మనం అన్వయించుకోకపోతే ప్రయోజనం లేదు అన్న సత్యాన్ని అర్థం చేసుకోవడానికి నా వరకు నాకు చాలా సమయం పట్టింది. కాబట్టి జస్ట్ ఈరోజు ఆ 7 మాటల్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తాను, చాలా క్లుప్తంగానే తీసుకొని వస్తాను. అయితే వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దట్, ఆ మాటల్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మనం ఏం సరిచేసుకోవాలి అనేటువంటి విషయాల్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనకందరికి కూడా ఈ మాటలు సుపరిచితమైనటువంటి మాటలే. ఉదాహరణకి లూకా సువార్త 23:34 చదివితే అక్కడ ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని అన్నాడు. ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. హి వాస్ ప్రేయింగ్ టు హిస్ ఫాదర్, తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధము. అయితే ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు, వీరిని అని అన్నాడు, వీరిని క్షమించు అని అన్నాడు. ఇక్కడ వీరు అంటే ఎవరు, ఇక్కడ వీరు అంటే ఎవరు, క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ లిస్ట్ లో అక్కడ ఎవరెవరున్నారు అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే మనకి ఒకసారి మత్తయి సువార్తలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 27:40 చదువుతున్నాను, 39 నుంచి. ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలలుచుచు దేవాలయమును పడగొట్టి 3 కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునము, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచూ ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు. తర్వాత 44 ఆయనతో కూడా శిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించుచు అనే మాటల్ని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు అక్కడ ఎవరెవరున్నారు అనంటే ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు, ఆ మార్గం గుండా ఎవరైతే వెళ్తా ఉన్నారో వాళ్ళున్నారు. తర్వాత అక్కడ శాస్త్రులున్నారు, పరిసయులున్నారు, ప్రధాన యాజకులున్నారు, ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి 2 అట్ ద సేమ్ టైం రోమా సైనికులు కూడా అక్కడ ఉన్నారు. సో ఇక్కడ వీరిని క్షమించుము అన్నప్పుడు వీరిలో ఎవరెవరు వచ్చారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. ఉదాహరణకి రోమీయుల గురించి తీసుకుందాం. రోమీయులకి వాస్తవానికి నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ పనేంటి, వాళ్ళ సైనికాధికారి ఏం ఆజ్ఞిచ్చాడో ఆ ఆజ్ఞను నెరవేర్చడం. రోమీయులకి శిలువ మరణం వేయడం అనేటువంటిది సహజమైనటువంటి చర్య. ఎవరైనా సరే పెద్ద నేరం చేస్తే వాళ్ళకి ఇంత కఠినమైనటువంటి శిక్షను వాళ్ళు వేస్తూ ఉంటారు. ఆ సమయంలో రోమీయులు చాలా సైనికులు చాలా క్రూరంగా, వాళ్ళు చాలా విచక్షణారహితంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. సో ఇప్పుడు వాళ్ళ ముందుకి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఇతనికి శిలువ మరణం వేయబడింది, మీరు దాన్ని అమలు పరచండి అన్నప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఎంత పెద్ద నేరం చేశాడో అందుకోసం ఇతన్ని ఈ విషయానికి అప్పగించారు, ఓకేనా, మరణశిక్షకు అప్పగించారు అని అనుకున్నారు. యాజ్ యూజువల్ గా వాళ్ళు నిర్వర్తించవలసినటువంటి పనిని వాళ్ళు నిర్వర్తించారు. వాళ్ళకి యేసు యొక్క దైవత్వం గురించి కానీ, ఆయన నిజముగా రాజు అని కానీ వాళ్ళకి ఆ విషయాలు తెలీదు. రెండోది, వాళ్ళంత కఠినంగా ప్రవర్తించారంటే అది వాళ్ళ డ్యూటీలో భాగం. వాళ్ళు ఆ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళు అలా ప్రవర్తించాల్సిందే, వాళ్ళు అలా చేయాల్సిందే. కాబట్టి వాళ్ళ విధి నిర్వహణని వాళ్ళు జరిగించారు. అయినప్పటికీ వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తించారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయమే. ఓకేనా, సో ఒక మాటలో చెప్పాలంటే రోమీయులు ఇక్కడ దీన్ని మరొక మాటలో చెప్తారు, ఆయన్ని కొట్టినటువంటి వారు, ఆయన్ని దూషించినటువంటి వారు, ఆయనను అపహసించినటువంటి వారు, ఆయన వస్త్రములను లాగివేసినటువంటి వారు, ఆయన ముఖం మీద కేకరించి ఉమ్ము వేసినటువంటి వారు, ఆయన తల మీద ముండ్ల కిరీటమును పెట్టినటువంటి వారు, ఆయన ముఖం మీద పిడుగుద్దులు గుద్దినటువంటి వారు. నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీరందరూ ఎవరు? అన్యాయముగా నింద వేసినటువంటి వారు, అన్యాయముగా దూషించినటువంటి వారు, అపహసించినటువంటి వారు, హేళన చేసినటువంటి వారు, తృణీకరించినటువంటి వారు. ఓకేనా? సో ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, రోమీయులు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే మనం మామూలుగా తీసుకుంటే అక్కడ ఎవరెవరు ఉన్నారంటే, ఆయన్ని కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయన ముఖం మీద కేకరించి ఉమ్ము వేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయన్ని దూషించినటువంటి వాళ్ళు ఉన్నారు, అపహసించినటువంటి వాళ్ళు ఉన్నారు, నిందించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీరందరినీ, వీరి కొరకు యేసుప్రభు ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయిచున్నారో, వీరు ఎరుగరు కనుక. వాళ్ళకి నిజంగా తెలీదా? కొన్ని ప్రధాన యాజకుడికి తెలీదా? శాస్త్రులకు తెలీదా? పరిసయ్యులకు తెలీదా? వాళ్ళు ఏమైనా చిన్న బిడ్డలా? జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు ఏమైనా చిన్న పిల్లల కాదు కదా, వాళ్ళు ఎదిగిన వాళ్ళు కదా. కానీ అయినప్పటికీ ప్రభు వాళ్ళ కోసం నేను ప్రార్థన చేశాడంటే, ఫాదర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు తాను ప్రవక్తను అని చెప్పుకున్నటువంటి ఒక నజరేయునికి మేము శిక్ష విధిస్తున్నామని అనుకుంటున్నారే కానీ, హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్, సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈయనే అన్న సత్యము వారికి తెలీదు. అది వాళ్ళకి అర్థం కాల, వాళ్ళకి బోధపడలా. వాళ్ళు లేఖనాలు చదువుతున్నారు కానీ ఆ లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో వాళ్ళ ఆత్మీయ నేత్రాలకు గుడ్డితనం కలిగి ఉన్నది. వాళ్ళు మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి వారి కొరకు ప్రభువు క్షమించమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన చెప్పాడు, ఆయన చెప్పాడు, ఆయన దాన్ని చేశాడు. ఉదాహరణకి మనం ఒకసారి మత్తయి సువార్త 5:47లోకి వస్తే, 43 వచనాల నుంచి చదువుతున్నాను. మత్తయి సువార్త 5:43 నుంచి, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. సో ప్రభు ఏదైతే చెప్పాడో అది ఆయన జీవితంలో నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చెప్పినటువంటి మాటను మనకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నప్పుడు మనం అంటాం కదా, అన్నా నువ్వు అక్కడ కూర్చొని చెప్పడం చాలా సులభం అన్నా, నాకు తెలుసన్నా ఇక్కడ పెయిన్ ఏంటో, ఆ వ్యక్తి నన్ను ఎన్ని మాటలు అన్నాడో, ఆమె నా మీద ఎన్ని నిందలేసిందో, ఆమె నన్ను ఎంతగా దూషించిందో, నేను ఏ తప్పు చేయలేదన్నా, నేను తప్పు చేయకపోయినా, నేను తప్పు చేయకపోయినా నన్ను నిందించిందన్నా, అలాంటప్పుడు నేను ఎలా క్షమించమంటావు చెప్పు. ఇప్పటికి 2, 3, 10, 11 అన్నా, హౌ కెన్ ఐ ఫర్గివ్, హౌ కెన్ ఐ ప్రే. ఇలా చెప్తున్నటువంటి మనకి ఒక మాదిరిని చూపించటానికి ఏసయ్య ఏదైతే చెప్పాడో, మిమ్మల్ని అపహసించిన వారిని కొరకు మీరు ప్రార్థించండి, మిమ్మల్ని నిందించిన వారి కొరకు మీరు ప్రార్థించండి, వారిని క్షమించండి అని చెప్పాడో, దాన్ని లిటరల్ గా తన శిలువ మరణం మీద చేసి చూపించాడు. అదే మత్తయి సువార్త 5:23 ఉంటుంది, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా ఉన్నదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినడలా, అక్కడే బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పించుము. నీ ప్రతివాదితో నీవు నువ్వు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. త్రోవలో ఉండగానే, అసలు అక్కడ ఇంకొక మాట మనం తీసుకోవాలి, అదేం తెలుసా, త్వరగా, ఇమీడియట్ గా, అంటే సమాధాన పడే విషయంలో ఆలస్యం చేయొద్దు. రోజుల తరబడి, నెలల తరబడి వెళ్ళొద్దు. నువ్వు ఆలస్యం చేస్తున్న కొలది సమాధాన పడే విషయంలో, నువ్వు ఆలస్యం చేస్తున్న కొలది ఒక వ్యక్తిని క్షమించడం ఆలస్యం చేసే కొలది ఏం జరుగుతుంది, ఎడబాటు ఇంకా 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 పెరుగుతుంది. ఎడబాటు ఎక్కువగా పెరిగితే ఆ తరువాత ఆ బంధాన్ని అతికించడం కష్టమవుతుంది. అంతవరకు తీసుకుని వెళ్ళొద్దు. త్వరగా, ఇంకా మార్గ మధ్యములో ఉండగానే, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళక మునిపే, ఇక్కడే ఇంకా సూర్యుడు అస్తమించక మునిపే, మరికొన్ని క్షణాల్లో ప్రభు ప్రాణం పోతుంది, ఆయన ప్రాణం పోవడానికి మునిపే మొట్టమొదటిగా ఆయన చేసిన ప్రార్థన తెలుసా, త్వరగా, ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఆయన చేసిన ప్రార్థన, ఫాదర్ ఫర్గివ్ దెమ్, వారిని క్షమించుము. క్రీస్తునందు ప్రేమించుటకు దేవుని బిడ్డలారా, మన ఎడల అన్యాయముగా ప్రవర్తిస్తున్న వారికి మనము ఎవరమో తెలియదు. క్రైస్తవుల ఎడల అన్యాయముగా ప్రవర్తిస్తున్న వారికి, క్రైస్తవులను చంపడానికి ప్రయత్నం చేస్తున్న వారికి, క్రైస్తవులను భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నటువంటి వారికి మనము నిజముగా ఏ జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామో వారికి తెలియదు. వారికి ధర్మశాస్త్రం దేవుని గ్రంథం అంటే తెలీదు. అందుకోసం వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని ధైర్యంగా చించగలుగుతున్నారు. వాళ్ళకి దేవుని ఆలయం అంటే తెలీదు. అందుకోసమే వాళ్ళు బుల్డోజర్లతో వాటిని కూల్చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి తండ్రి? మీరేమి చేయించున్నారు వీరిరుగరు గనక వీరిని క్షమించుము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు ఆ రీతిగా క్షమించేటువంటి స్థితిలో నేను నువ్వు ఉన్నామా? ఇక్కడ ఇందాక మనం చదువుకున్న మాటలో ఒక మాట ఉంది, మనం దాన్ని మిస్ చేస్తున్నాం. అదేంటంటే, మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులయ్యుండునట్లు. అంటే నువ్వు క్షమించడం ద్వారా, నువ్వు ప్రార్థించడం ద్వారా నీకు కలిగే ఫలమేంటో తెలుసా? నువ్వు ఆయనకు కుమారుడవు, కుమార్తెవు అగుదువు. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? అవ్వకపోయినా పర్లేదు, నేను మాత్రం వాడిని క్షమించు. హౌ ఫూలిష్నెస్ యు ఆర్. నేను కుమారుని, కుమార్తెను కాకపోయినా పర్లేదు, ఆమెను మాత్రం క్షమించను నేను అని నువ్వు అంటున్నావంటే హౌ ఫూల్ యు ఆర్. 10 రూపాయల కోసం 100,000 రూపాయలను ఎవడైనా వదులుకుంటాడా? ఆలోచన చేయండి. 10 రూపాయల కోసం 100,000 రూపాయలను ఎవరైనా వదులుకుంటారా? ఆఫ్టర్ ఆల్, నీ 3 అక్షరాల ఈగో కోసం, 2 అక్షరాల అహం కోసం దేవునికి కుమారుడై, కుమార్తెవై ఉండే అంత గొప్ప ధన్యతను ఎవరైనా వదులుకుంటారా? అసలు ఆ ధన్యతను 100,000 రూపాయలతో మనం పోల్చగలమా? 1,00,000,000 రూపాయలతో మనం పోల్చగలమా? $1,000,000,000తో మనం పోల్చగలమా? లేదు కదా. ఆ భాగ్యాన్ని వదులుకుంటావా? నీ అహం కోసం, నీ ఈగో కోసం, నీ రోషం కోసం, నీ పౌరుషం కోసం. క్రైస్తవుడంటే తిరిగి జన్మించినటువంటి వాడు, తిరిగి జన్మించిన వాడు ముందుగా చచ్చిపోవాలి. Unless and until you die, you cannot live for Christ. క్రీస్తు కొరకు నువ్వు చచ్చిపోకుండా, నువ్వు చచ్చిపోవాలంటే లిటరల్ గా, ఫిజికల్ గా చచ్చిపోవడం కాదు, నీ అహం చచ్చిపోవాలి, నీ రోషం చచ్చిపోవాలి, నీ పౌరుషం చచ్చిపోవాలి, నీ రెవెంజ్ చచ్చిపోవాలి, నీ పగ తీర్చుకోవాలన్న ఉద్దేశం చచ్చిపోవాలి. అదర్వైజ్ యు కెనాట్ బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు ఒక డెసిషన్ తీసుకో, ఈరోజు ఒక తీర్మానం తీసుకో సహోదరి సహోదరుడా. నీ రెండక్షరాల అహం కోసం, మూడక్షరాల ఈగో కోసం అంత గొప్ప ధన్యతను వదులుకుంటావా? అసలు ఇంకో మాట ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. ఇంకొక మాట, మీరు క్షమించకపోయినడలా పరలోకమందున్న మీ తండ్రి కూడా మీ పాపములను క్షమించు. మీ పాపములు క్షమించకపోయినా పర్లేదా? నువ్వు క్షమించబడకపోయినా పర్లేదు. నీకు అర్థమవుతుందా? నువ్వు చాలా సింపుల్ గా రోషంతో కోపంతో చెప్పేస్తున్నావు గాని నేను మాత్రం క్షమించనన్నా, అదే ప్రాణం పోయిన వాణ్ణి మాత్రం క్షమించను ఈజీగా చెప్పేస్తున్నావు. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు క్షమించకపోతే నువ్వు క్షమించబడు. మరి నువ్వు క్షమించబడకపోతే పర్లేదా? నువ్వు క్షమించబడకపోతే నీ డెస్టినేషన్ ఏంటి? నిత్య నరకం. సో ఆర్ యు రెడీ టు గో టు హెల్? నిత్య నరకానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? దేనికోసం? నీ మూడక్షరాలు, నీ రెండక్షరాల అహం కోసం, నీ మూడక్షరాల ఈగో కోసం నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డావే, దెన్ ఆర్ యు నాట్ ఎ ఫూల్? మూర్ఖుడు మూర్ఖురాలివి కాదా? ఆలోచించేయండి. ఏదో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, షుడ్ లెర్న్ సంథింగ్. ఆ మాట మన జీవితంలో ఒక మార్పును తీసుకొని రావాలి. మన జీవితంలో అది ఒక రూపాంతరం, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ని కలిగించాలి. లేకపోతే గుడ్ ఫ్రైడే రోజు ట్రెడిషనల్ గా సాంప్రదాయంగా ఏడు మాటలు జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. రెండో మాటకు వచ్చినట్లయితే, లూకాసు వార్త 23:43 ప్రభు అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని అన్నాడు. ఎవరితో అంటున్నాడు? ఆయనతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలు సిలువు వేయబడ్డారన్న సంగతి మనకు తెలుసు. ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అన్నాడు, తండ్రి నీ రాజ్యములో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. దానికి ప్రభు జవాబుగా, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని అన్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవుమిడ్లారా, ఇక్కడ లూకా రాసిన ప్రకారము ఒక దొంగ రియలైజేషన్ ని మనం చూస్తా ఉన్నాం. కానీ ఒకసారి మనం మత్తయి వార్తలో కానీ వెళ్తే, ఇందాక మనం చదువుకున్నాం కూడా మత్తయి వార్త 27:44 ఏమంటుంది, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అంటే మత్తయి సువార్తకుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆ ఇద్దరు దొంగలు కూడా ఆయన నిందించారు. ఏమని నిందించారు? అది కూడా అక్కడే ఉన్నాయి. నిజముగాను దైవకుమారుడు అయితే, నిజంగా నువ్వు నిజంగా దైవకుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఇద్దరు నిందించారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. కానీ లూకా రాసేటప్పుడు ఏమన్నాడంటే, ఒక దొంగ రియలైజేషన్ గురించి రాస్తున్నాడు. ఇప్పుడు మత్తయి చెప్పింది రైతా, లూకా చెప్పింది రైతా? మత్తయి ఏమో ఇద్దరు దూషిస్తున్నారు అని చెప్పి రాశాడు, లూకా ఏమో ఒక వ్యక్తి దూషిస్తుంటే మరొక వ్యక్తి ఆపి ఆయన పశ్చాత్తాపడుతున్నట్టుగా లూకా రాశాడు. మరి ఎవరిది రైటు? నేను అంటాను ఇద్దరిది రైటే, ఇద్దరిది రైటే. ఎందుకని? వాళ్ళిద్దరు కూడా, మత్తయి కానీ లూకా కానీ, ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఈ లేఖనాన్ని రాశారు. ఏం జరుగుంటుంది అంటే, నేను అనుకుంటున్నాను, ఇట్స్ మై ఇంటర్ప్రిటేషన్, వాస్తవానికి అందరితో పాటు ఇద్దరు దొంగలు కూడా ఆయన నిందిస్తూ ఉన్నారు. ఈ సమయంలో యేసు ప్రభు మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అన్న ఈ మాట వారిద్దరిలో ఉన్నటువంటి ఒక దొంగ హృదయాన్ని బద్దలు చేసి స్మాష్. వాడికి అర్థం కాలేదు ఒక దొంగకి, ఏంట్రా ఇంతమంది ఇంత అన్యాయంగా ఆయన మీద నింద వేసి ఆయన్ని ఘోరంగా హింసిస్తూ దూషిస్తూ అవమానిస్తూ హేళన చేస్తూ ఉంటే మేము కూడా ఆయన నిందిస్తుంటే మేము ఏం చేస్తున్నామో తెలియదు, మమ్మల్ని క్షమించమంటాడేంటి? మేము గజ దొంగలము, బందిపోటు దొంగలము, మేము ఎన్ని నేరాలు చేయలేదు, క్షమించమని అంటున్నాడేంటి? అంటే ఈ సంథింగ్ స్పెషల్, ఈజ్ యూనిక్. నిజంగా వీళ్ళందరూ చెప్తున్నట్లు ఈయన దైవ కుమారుడే, మనకు అర్థమైపోయింది సత్యం ఒకడికి. సో ఇంకొకడు మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు, వాడు నిందిస్తూనే ఉన్నాడు. వెంటనే వీడు ఆ రియలైజేషన్ వచ్చి వెంటనే ఆ పక్కన వాడిని, ఏ స్టాప్, నువ్వు ఆపు, ఈ సంథింగ్ స్పెషల్, ఈజ్ యూనిక్, వాడు ఐడెంటిఫై చేశాడు. వెంటనే అడుగుతున్నాడు, ప్రభువా నీ రాజ్యములో నువ్వు వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నిజంగా దైవం అని అర్థమైతే, ఇతను నిజంగా దైవ కుమారుడు అని అర్థమైతే, నువ్వా నన్ను నువ్వు నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించయ్యా అనాలి. నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు వాడికి ఎవరు చెప్పారు ఆ బోధ, ఆ టీచింగ్ వాడు ఎక్కడ విన్నాడు? నేను వస్తానన్న సంగతి వానికి ఎలా తెలుసు? ఆలోచించేయండి. పరిశుద్ధాత్మ దేవుడు వానికి బయలుపరిస్తే తప్ప, వానికి బయలుపరిస్తే తప్ప వాడు అపదం మాట్లాడలేడు. సో వాళ్ళని హృదయంలో ఎప్పుడైతే ఆ రియలైజేషన్ ప్రారంభించబడిందో, ఈ సంథింగ్ యూనిక్, సంథింగ్ స్పెషల్ అని పరిశుద్ధాత్మ దేవుడు వానికి ఆ సత్యాన్ని బయలుపరిచాడు. కాబట్టి వాడు నోరు తెరిచి, నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. జాగ్రత్తగా గమనించండి, నీ రాజ్యములో వచ్చినప్పుడు, ది స్పీక్స్ అబౌట్ ఫ్యూచర్ టెన్స్, అది భవిష్యత్ కాలమును గురించి మాట్లాడుతుంది. కానీ ప్రభు ఏమంటున్నాడు? నేడే, ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. వాడేమంటున్నాడు? దొంగ, నీ రాజ్యంలో వచ్చినప్పుడు అప్పుడు జ్ఞాపకం చేసుకో ప్రభువా నన్ను అని అన్నాడు. అంటే ఇప్పుడు ఎట్లా మనం చచ్చిపోతున్నాం, అయిపోయింది, బట్ నువ్వు వన్ డే వస్తావు కదా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు? లేదు లేదు, ఈ రోజే. ఎందుకు అసలు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు జరుగుతుంది? ఈ సిలువ త్యాగం ఎందుకు జరుగుతుంది? ఒక నశించిపోతున్న ఆత్మ రక్షించబడటానికే. సో ఆ ప్రాసెస్ సిలువ మరణం తర్వాత కాదు, ఇంకా ఆయన సిలువలో ఉండగానే జరిగిపోయింది, ఉండగానే జరిగిపోయింది. అందుకోసమే ఆయన చాలా సంతోషముతో ఎస్, నువ్వు ఎప్పుడు రేపు అని అంటున్నావు, రేపు కాదు, ఈ రోజే, ఇప్పుడే, నేడే నీవు కూడా నాతో కూడా పరదైసులో ఉంటావు. యు విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్. క్రీస్తు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, రేపు కాదు పశ్చాత్తాపడ్డాం, ఈ రోజే. ఇంకొకటి ఉంది, అది అయిపోయిన తర్వాత, అది చేసేసిన తర్వాత, అది మానేసిన తర్వాత, అది వదిలేసిన తర్వాత అన్ను అనుకుంటున్నావు? నో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఈ మాటలు వింటుండగానే ఇప్పుడే పశ్చాత్తాపడి ప్రభువును అడుగు, లార్డ్ కమ్ ఇన్ టు మై హార్ట్. ఈరోజే ప్రభువు నీ హృదయంలోనికి వస్తాడు. అదేంటి సార్, నేను ఆల్రెడీ క్రైస్తవుని కదా, ఆల్రెడీ క్రైస్తవుల్ని, ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నాను ఎన్నో సంవత్సరాలు నుంచి క్రైస్తవుని, మళ్ళీ ఏసైనా హృదయంలో అని రావడం ఏంటి? మొదటి మాటను బట్టి నీకు అర్థమైపోయి ఉండాలి, ఇంకా ఏసైనలో లేడు అని. క్షమించే తత్వం, ఓర్చుకునే తత్వం నీళ్ళు లేనప్పుడే నీకు అర్థమై ఉండాలి, ఏసేహు నీ హృదయంలో లేడు అని. ఇంకా రెవెంజ్ తీర్చుకోవాలి అని నీ హృదయంలో బలంగా ఉన్నప్పుడే నీకు అర్థమైపోయి ఉండాలి, ఏసై నీ హృదయంలో లేడని. ఏసై నీ హృదయంలో ఉంటే అలాగూ జరగదు. ఏసై నీ హృదయంలో ఉంటే నీలో ఉన్నటువంటి తప్పిదములను నీకు గుర్తు చేస్తూ ఉంటాడు, పశ్చాత్తాపడేటట్లు చేస్తూ ఉంటాడు, నీ మనస్సాక్షిని గద్దించేటట్లు చేస్తూ ఉంటాడు. కానీ ఈ రోజు నీ మనస్సాక్షిని గద్దించడం మానేసింది. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు రెవెన్యూ తీసుకున్నావు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, కానీ నీ మనస్సాక్షి నిన్ను గద్దించట్లేదు అని అంటే నీ హృదయంలో ఏసయ్యలేడు. గద్దించే మనస్సాక్షిని ఎప్పుడో చంపేశావు నువ్వు. కాబట్టి ఈ దొంగవలే అడుగుదాం, ఏసయ్యా ప్లీజ్ కమ్ ఇన్ టు మై హార్ట్. ఇక్కడ మరొక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఏసయ్యను మనం రక్షణకుడుగా పొందుకోవడానికి, లేకపోతే ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి, ఒక వ్యక్తికి ప్రాముఖ్యమైనది బాప్తిస్మం కాదు, సంఘము కాదు, సంఘంలో ఈరోజు కలిగి ఉన్నటువంటి సాక్రమెంట్స్ కాదు, కానీ
ఒక వ్యక్తి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మొట్టమొదటిగా ప్రధానమైనటువంటిది పశ్చాత్తాపం, మారు మనస్సు. పశ్చాత్తాపం మారు మనసు లేకుండా నువ్వు బాప్తీస్మం తీసుకుంటే ప్రయోజనం లేదు. పశ్చాత్తాపం మారు మనసు లేకుండా ఒక దేవాలయం కట్టబడటానికి నువ్వు స్పాన్సర్ చేస్తే ప్రయోజనం లేదు. పశ్చాత్తాపం మారు మనసు లేకుండా నీ జీవితంలో 20% నువ్వు మిషనరీ పరిచర్యకు పంపించినంత మాత్రాన ప్రయోజనము లేదు. మీరు అర్థం చేసుకోండి. నేను మూడో మాటకు వెళ్తున్నాను. యోహాను సువార్త 19:26-27 వచనాలని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ అమ్మ ఇదిగో నీ కుమారుడు, తన ప్రియుడైనటువంటి శిష్యుడిని చూపించి, యోహాన్ని చూపించి అంటున్నాడు, ఇదిగో ఈమె నీ తల్లి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు? నేను అంటాను, రెస్పాన్సిబిలిటీ లేదా కేరింగ్, తన తల్లి పట్ల కేరింగ్ ని చూస్తున్నాం. ఇప్పుడు పెద్ద కుమారుడుగా ఆయన మన విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు. దెన్ హూ ఇస్ గోయింగ్ టు టేక్ కేర్? ఎస్, ఆమెకి ఇంకా పిల్లలు ఉన్నారు, తరువాత ఏసేకి తమ్ముళ్ళు సహోదరులు ఉన్నారు. బట్ అయినప్పటికీ తన రెస్పాన్సిబిలిటీని తాను అత్యంత ఎక్కువగా నమ్మినటువంటి తన ప్రియమైనటువంటి శిష్యునికి ఆ బాధ్యత అప్పగిస్తున్నాడు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై మదర్. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ రెస్పాన్సిబిలిటీ మనం నేర్చుకోవాలి. ఆ కేరింగ్ మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పాలరాతితో వాళ్ళకి సమాధులు కట్టడం కాదు. తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కోసం మటన్లు బిర్యానీలు చేసి ఘనంగా పెద్ద పెద్ద స్టేజీలేసి చెప్పి ఆ ప్రోగ్రాములు చేసి ఆ రోజు 4 కన్నీళ్లు చుక్కలు కాల్చి అయ్యో మమ్మట్ట మా నాన్నట్ట అని చెప్పుకోవడం కాదు. ఒకసారి మా బిట్టగుంట్లో 2 నవంబర్ సమాధుల పండుగ జరుగుతుంటుంది. అది ట్రెడిషనల్ గా రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు మాకు అప్పగించారు. దాన్ని మేము ట్రెడిషనల్ గా చేస్తూ ఉండేవాళ్ళం. సో అప్పటికి నేను అప్పుడప్పుడే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను, కొత్తలో. అది చాలా సమాధులు ఏముంటాయంటే చాలా సిమెంట్తో కట్టి నీట్గా డిజైన్ చక్కగా ఉంటాయి. బెట్టరగొంట్లో ఉన్న అద్భుతంగా సమాధులు నా చేసి ఇంకా ఉండేమో అట్లా కట్టుంటారు. ఇంకొన్ని సమాధులు ఏమో పేదవాళ్ళు ఏమో మట్టితో సమాధులు కట్టుంటారు. మా తాత మా అవ్వ అందరి కూడా మట్టితో కట్టిన సమాధులే. అప్పుడు జస్ట్ మమ్మ ఊరికే అనింది, రేపు నేను చనిపోతే మాత్రం నా సమాధిని మాత్రం సిమెంట్తో కట్టించంట్రా అని అనింది. అప్పుడు నేను అన్నాను, ఎందుకు మా డబ్బులు దండగా అన్నాను. మమ్మ షాక్ అయింది. అదేంద్రా, నేను తల్లిగా కోరిక అడిగితే దాని కొరకు డబ్బులు దండగా అంటావని అంత సింపుల్ గా నేను ఇచ్చావని అనింది. నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను సిమెంట్తో గట్టిస్తే ఏముంది, పాలతరాలతో గట్టిస్తే ఏముంది, ఎవరు చూస్తాపో, నువ్వు ఏమైనా చూస్తావా చెప్పు. నువ్వు చూసి అబ్బా నాకు నా కొడుకు నా కోసం సిమెంట్తో కట్టించాను, నేను సంతోషిస్తావా? ఏం లేదుమా, లోపల కుళ్ళిపోయిన నీ దేహం తప్ప ఇంకేం ఉండదుమా. అదేదో నువ్వు బతుకున్నప్పుడు నిన్ను ప్రేమగా చూసుకోవాలి, కానీ నువ్వు బతుకున్నప్పుడు నేను ఏమైనా చేస్తే చెయ్యాలి, కానీ చనిపోయిన తర్వాత చేస్తే ఏం ప్రయోజనం? ఆ మాటకి మా అమ్మ షాక్ అయింది. అమ్మకి ఇంకా మాటలు రాలేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ మై ఒపీనియన్, మీ తల్లిదండ్రులు ఇంకా బ్రతికి ఉండగానే, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, నీకు ఒక విషయం తెలుసా, వాళ్ళు వృద్ధాప్యంలో ఉండి వాళ్ళు దగ్గుతూ తూలుతూ మంచంలో పడుంటే నీకు తెలియని విషయం ఏంటంటే, ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ యూ. నువ్వు అనుకుంటున్నావు, అబ్బా ఈ ముసలోడు ఈ ముసలిది నన్ను చంపేస్తున్నాను, విసిగించేస్తున్నాను, నా వల్ల కావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ప్రివిలేజ్ అండ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. చిన్నప్పుడు నీ ముడ్డి గడిగారు చూసారా 100 సార్లు, నీ ముక్కు తుడిచారు చూసారా 100 సార్లు, దానికి నీకు రుణం తీర్చుకునే అవకాశం ఈరోజు నీకు వచ్చింది. నీకు బాగలేదంటే నేను భుజాల మీద వేసుకొని హాస్పిటల్కి పరుగులు తీసుకుంటూ వెళ్ళారు చూసారా, దానికి రుణం తీర్చుకునే అవకాశం నీకు వచ్చింది. నీకు బాగలేదని చెప్పినప్పుడు వాళ్ళు నిన్ను కసురుకున్నారా, నిన్ను విసురుకున్నారా, నిన్ను తిట్టారా? లేకపోతే పరుగు పరుగు నిన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళి వాళ్ళ అన్నం కూడా తినకుండా నీ కోసం రాత్రింబ వాళ్ళు హాస్పిటల్లో మంచం దగ్గర నిలబడ్డారా? ఒకసారి నీ చిన్ననాటి రోజులకు జ్ఞాపకం చేసుకో. వాళ్ళు అవన్నీ చేయకపోతే ఈ రోజు నీ స్థానంలో ఉండేవాడివా? మరీ దారుణం. కొంతమంది పెద్ద పెద్ద హోదాలకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ లక్షల లక్షల రూపాయలు సంపాదిస్తూ కూడా తల్లిదండ్రుల కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు. నీ భార్య సహకరించడం లేదా? కంట్రోల్ యువర్ వైఫ్. నీ భార్యకి చెప్పు వాళ్ళు నీకు జన్మనిచ్చారని, ఈరోజు నువ్వు స్థానంలో ఉన్నావంటే వాళ్లే అనని పరిచయం చేస్తే సంతోషం. ఒకరు పరిచయం చేయకపోతే సరే నువ్వు అలా ఉండు, నీకు దేవుని ప్రేమ లేకపోతే ఆ తల్లిదండ్రులకు నేను పరిచయం చేసుకుంటానని చెప్పు. చేయి, వాళ్ళు బతుకున్నప్పుడే చెయ్యి. ఏదైనా సరే వాళ్ళు బతుకున్నప్పుడు చెయ్యి, చచ్చిపోయిన తర్వాత కాదు. నీ రెస్పాన్సిబిలిటీ నీ తల్లిదండ్రులు ఎదుట నిర్వర్తించు. వాళ్ళకి బాగాలేదంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు. నువ్వేమంటావు, నీకున్న బిజీ షెడ్యూల్ను బట్టి సరే నేను తెచ్చేస్తాను, మందులు తెచ్చేస్తాలే. ఇప్పుడు మళ్ళీ అక్కడ దాకా ఎందుకు అని నువ్వు మందులు తెచ్చేస్తున్నావు. కానీ జ్ఞాపకం చేసుకుని నువ్వు మందులు తేవడం కాదు వాళ్ళకి కావాల్సింది. నువ్వు కేరింగ్ తీసుకుంటున్నావు అన్నది వాళ్ళకి అర్థం కావాలి. మమ్మీ బాగాలేదా, పా నేను హాస్పిటల్ తీసుకుని వెళ్తాను. ఒక గంట సేపు స్పేర్ చేయబ్బా. నీ కొడుకు బాగాలేదు, నువ్వు పరుగులు దీవా? నీ కూతురు బాగాలేదు, పరుగులు దీవా? నువ్వు ఎంత బిజీగా ఉన్నా కానీ నీ భార్యకు బాగాలేదు, నువ్వు పరుగులు దీవా? మరి వాళ్ళ కోసం నువ్వు అంత అవసరమైనప్పటికీ సమయాన్ని కేటాయించినప్పుడు వృద్ధాప్యంలో ఉంటాడు నీ తల్లిదండ్రుల కోసం ఎందుకు సమయాన్ని కేటాయించలేకపోతున్నావు? నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు పెడితే చూపిస్తే వాళ్ళకి ఎంత సంతోషమో తెలుసా? నబ్బడ నన్ను కేర్ తీసుకుంటున్నాడు అని. బతుకున్నప్పుడు చూసుకో, చనిపోయిన తర్వాత ప్రయోజనం లేదు. నువ్వు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు పాలరాతో సిమెంట్ సమాధి కట్టించాల్సిన అవసరం కూడా లేదు. బతుకున్నప్పుడు ఏదన్నా సరే. ఈవెన్ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులారా, మీరు కూడా కొన్ని సమయాల్లో మీ బిడ్డల్ని అర్థం చేసుకొని వాళ్ళని ఒత్తిడి చేయొద్దు. కోడళ్ళారా, మీరు కూడా మీ ఆయనకి సహకరించండి. ఆయన ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడంటే వాళ్ళ తల్లిదండ్రులే కారణం. ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేసుకో, వాళ్ళ తల్లిదండ్రులకి నేనెందుకు చూడాలి సార్ ఈ మాట అన్నావా? అయితే డైరీలో రాసి పెట్టుకో, రేపు నీకు వచ్చే కోడలు కూడా ఇదే మాట అంటుంది. నేనెందుకు చేయాలి? నువ్వు ఏ విత్తనమైతే విత్తుతావో అదే పంట కోస్తావు. జాగ్రత్త, నువ్వు ఏ విత్తనమైతే విత్తుతావో అదే పంట కోస్తావు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. తీసినందుకు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ to take care of our parents when they are still alive. నాలుగో మాట దగ్గరికి వస్తున్నాను. మత్తయి సువార్త 27:46 My God, why have you forsaken me? Eli, Eli, lama sabachthani. నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? తండ్రి ఎందుకు చెయ్యి విడిచుంటాడండి కుమారుణ్ణి? నేను అనుకుంటున్నాను కుమారుడి చేయి ఇతని విడిచిపెట్టి మన చేతిని పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. అంతకు ముందే దొంగ రియలైజ్ అయ్యాడు, కుమారుడు యు ఆర్ యాక్సెప్టెడ్ అన్నాడు. అందుకనే తండ్రి కుమారుడి చేతిని విడిచిపెట్టి దొంగ చేతిని పట్టుకున్నాడు, నీ చేతిని నా చేతిని పట్టుకున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే తండ్రి ఎంత ప్రేమను వ్యక్తపరుస్తున్నాడో చూడండి. తను అత్యంతంగా ప్రేమిస్తున్నటువంటి తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి బలిగా అర్పించడానికి సిద్ధపడి ఒక దొంగ చెయ్యి పట్టుకుంటున్నాడు. గ్రామ్స్టేన్స్ ని చంపినప్పుడు ఏసయ్య గ్రామ్స్టేన్స్ చేతిని విడిచిపెట్టాడు. ఎందుకోసమో తెలుసా? గ్రామ్స్టేన్స్ ని చంపుతున్నటువంటి దారాసింగ్ చేతిని పట్టుకోవడానికి. గ్రామ్స్టేన్స్ అంటే ప్రేమ లెక్క కాదు. గ్రామ్స్టేన్స్ నీ పని అయిపోయింది, కమ్ టు మీ, నా దగ్గరకు వచ్చాయి. తన దగ్గరకు పిలుచుకున్నాడంతే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, హత సాక్షులుగా చంపబడుతున్న ప్రతి ఒక్కరు కూడా చంపబడుతున్నప్పుడు ప్రభు వారి చేతుల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే తను చంపుతున్నటువంటి వారి చేతుల్ని పట్టుకోవడానికి. స్టెఫన్ని అత్యంత దారుణంగా చంపుతుంటే ఏసై చేయి విడిచిపెట్టేశాడు. ఎందుకని? స్టెఫన్ అంటే ప్రేమలకు కాదు, ఎనీహౌ స్టెఫన్ ఆడ తల్లు మోస్తే వెంటనే ఏసీకి వచ్చేస్తాడు. కానీ స్టెఫన్ చేయి విడిచిపెట్టి వెంటనే అక్కడే పౌలు చేతిని పట్టుకున్నాడు. ఇట్ ఈస్ మై స్ట్రాంగ్ బిలీఫ్. నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే ప్రవీణ్ నన్ను చంపుతూ ఉంటే అది హత్య లేదా అనే విషయం నేనైతే 100% అది హత్య అని నేను నమ్ముతున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన్ని చంపుతూ ఉన్నప్పుడు ఏసయ్యా ప్రవీణ్ అన్న చేతిని విడిచిపెట్టాడు. ఎందుకోసం తెలుసా? ప్రవీణాన్ని తన దగ్గర తీసేసుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రవీణను చంపినటువంటి వారి చేతిని పట్టుకోవడానికి, ఆ రోజు స్టెఫన్ ని చంపినప్పుడు సంఘమంతా కూడా స్టెఫన్ ని దగ్గర నుండి చంపినటువంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేసింది. అందుకోసమే పౌలు అనేటువంటి ఒక మిషనరీ లేపబడ్డాడు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఆ వ్యక్తి ఎవరు పట్టుకోవడానికి కోరుకుంటారే. కానీ ప్రభువా, ప్రవీణను చంపిన వ్యక్తిని మీరు పట్టుకోండి, ఆ వ్యక్తి రక్షించబడాలి అంటే అక్కడి నుంచి ఇంకొక మిషనరీ పుట్టుకొని వస్తాడన్న సత్యాన్ని ఈరోజు సంఘం మర్చిపోయింది. ఎస్, వి నీడ్ జస్టిస్. మనకు జస్టిస్ కావాలి. ఎవరు చంపారో మనం తెలియాలని కోరుకుంటున్నాం, వాళ్ళ ఉద్దేశం ఏంటో మనం తెలియాలని కోరుకుంటున్నాం. నిజమే, వి నీడ్ జస్టిస్. బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే చంపారో వాళ్ళ భార్య చెప్పినట్టు, వీఆర్ హియర్ నాట్ టు టేక్ రివెంజ్, బట్ వీఆర్ హియర్ టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏం చెప్తుంది? ఫర్గివ్ అని చెప్తుంది. సో క్రీస్తునందు ప్రమేయముల ఎవరైతే చంపారో వారి చేతిని ప్రభు పట్టుకున్నాడు. మనందరి ప్రార్థనలు ప్రభు దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని బయటకు వస్తాడు, రావాలి. ఇక్కడ మరొక విషయాన్ని మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, జస్ట్ తండ్రి కుమారుడి చేతిని విడిచిపెట్టాడు. జస్ట్ అలా విడిచిపెట్టిన వెంటనే ఆయన బిగ్గరగా కేక వేస్తూ నా ఎలీ ఎలీ అని అరుస్తున్నాడు. అంటే ఏంటి, ఒక్క సెకండ్ కూడా ఆ ఎడబాటుని కుమారుడు తట్టుకోలేకపోతున్నాడు. ఒక సెకండ్ కూడా ఎడబాటుని కుమారుడు తట్టుకోలేకపోతున్నాడు. దట్ ఈస్ ద బాండ్ బిట్వీన్ దెమ్. వాళ్ళిద్దరి మధ్యలో ఉంటాడు బంధం అది. ఈరోజు మనం ప్రశ్నించుకుందాం, నువ్వు ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది, నువ్వు బైబుల్ చదివి ఎన్ని రోజులైంది, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి ఎన్ని రోజులైంది, నిజముగాను మోకరించి ఆయనతో మాట్లాడి ఎన్ని రోజులైంది? హౌ లాంగ్ ఇట్ టుక్ టైమ్? నువ్వు ఒక నేరం చేసావు, ఆ నేరం నీతో నువ్వు పశ్చాత్తాపడి ఎన్ని రోజులైంది? మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ కరెక్ట్ గానే ఉందా, బానే ఉందా, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎప్పుడో తెగిపోయిందా? జస్ట్ అలా చివరి కొమ్మను అలా పట్టుకొని ఏలాడుతున్నావేమో. నీ రిలేషన్షిప్ ప్రభుతో ఎలా ఉంది? ఆ ఎడబాటుని నువ్వు ఎలా కొనసాగిస్తున్నావు? ఇంకా 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 ఊరియా భార్యతో దావీదు తప్పు చేసినప్పుడు అప్పుడే పశ్చాత్తాపడి ఉండాల్సింది. నీ ధర్మశాస్త్రం అత్యంత ప్రేమనిది నాకు అని చెప్పినటువంటి దావీదుకి తెలీదా నీ పొరుగు వాణిది ఏది కూడా నువ్వు ఆశించకూడదని? దావీదుకు తెలుసు. ఆమెను చూసినప్పుడు, సమాచారం తెప్పించుకున్నప్పుడు, ఆమె వేరొకని భార్య అని తెలుసుకున్నప్పుడు నీ పొరుగు వాణిది ఏది కూడా ఆశించకూడదని సత్యము తెలిసినటువంటి దావీదు ఆమెను తన నగరానికి తెప్పించుకొని పాపం చేశాడు. కనీసం అప్పుడన్నా పశ్చాత్తాపడి ఉండాల్సిన, అయ్యో నేను తప్పు చేశాను ప్రభా. నో, ఆ తర్వాత ఊరియాని పిలిపించడం, తన్ని హత్య చేయించడానికి కుట్ర పన్నడం, ఇదంతా ఒక రోజులో జరిగిపోలేదు కదా, చాలా రోజులు జరుగుంటుంది కదా. అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ కట్ అయిపోయింది. బట్ పశ్చాత్తాపడడం లేదు దావీదు. నేను అనుకుంటున్నాను, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేదు. సో కాబట్టి ఒక పక్క పాపం చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి దావీదు ఆ సమయంలో నిజముగా మోకరించి ప్రార్థన చేయాలని మోకరించి ప్రార్థన చేస్తుంటే పశ్చాత్తాపడి ఉండేవాడు, తప్పనిసరి చేసుకునేవాడు. ఆ పని చేయలేకపోయాడు దావీదు. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడట. సో అది ఎప్పుడు దాకా కొనసాగింది? బిడ్డ పుట్టేంత వరకు. బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు దాకా అంటే దాదాపు కనీసం ఒక 9 నెలలు వేసుకోండి, లేకపోతే అంతకుముందు కలిసి ఒక 10, 10, 10 నెలలు, అదే ఒక సంవత్సరం వేసుకోండి. దేవుడు వెయిట్ చేశాడు, 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 చేశాడు. అబ్బే దావీదు పశ్చాత్తాపడ్డలేదు, ఇక తట్టుకోలేక నాతాన్ నన్ను వెళ్ళి గో అండ్ స్పీక్ అన్నాడు. అప్పుడు నాతాన్ వచ్చి మాట్లాడిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యాడు. దాదాపు 1 ఇయర్ వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ కట్ అయిపోయింది. అబ్రహాము శారా మాటకు లోబడి హాగర్ని వివాహం చేసుకున్న తరువాత దాదాపు నాకు ఎగ్జాక్ట్ తెలియదు, మేబీ 8 or 9 years కంప్లీట్ గా వాళ్ళిద్దరి మధ్యలో మరలా రిలేషన్షిప్ లేదు, దేవుడు మరలా అబ్రహాంతో మాట్లాడినట్లు లేదు. ఆ తర్వాత మరలా 99 years వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఇంత లాంగ్ గ్యాప్. ఈరోజు నీకు దేవునికి మధ్యలో ఎప్పటి నుంచి ఆ లాంగ్ గ్యాప్ ఉంది? మీ ఇద్దరి మధ్యలో ఆ లాంగ్ గ్యాప్ ఎంతగా ఇంకా ఇంకా పెరుగుతుంది? ఆలోచన చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 5వ మాట వెళ్ళిపోతున్నాను, సమయం తక్కువ అవుతుంది కాబట్టి. 5వ మాట, ఐ థర్స్ట్, నేను దప్పిగా నిన్నాను. యోహాను సువార్త 19:28 క్రీస్తు నందు ప్రభువు, మనకందరూ తెలుసు అది ఫిజికల్ గా ఆయన కలిగి ఉన్నటువంటి థర్స్ట్. ఎందుకంటే గత రాత్రి నుంచి రాత్రి అంతా విశ్రాంతి లేదు, అక్కడి నుంచి ఇక్కడికి, ఈ కోటి నుంచి ఆ కోటికి, ఆ కోటి నుంచి ఈ కోటికి తిప్పుతానే ఉన్నారు. ఉదయాన్నే మళ్ళా పిలాత్ దగ్గర తీసుకుని వెళ్ళారు, పిలాత్ దగ్గర ఆయన శిక్షను అమలు చేసినప్పుడు మళ్ళా తీసుకుని వెళ్లారు, ఆయన కొట్టారు, ఇష్టానుసారంగా ఎంత దారుణంగా కొట్టారో. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూస్తే లిటరల్ గా మనకు అర్థమవుతుంది. కానీ ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చేసినటువంటి ఆ నటుడు కూడా ఏమన్నాడంటే, వాట్ ఆ డైరెక్టర్ కూడా ఏమన్నాడంటే, క్రీస్తు పొందినటువంటి శ్రమంలో మేము చూపించింది కేవలం 10%, ఆ 10% చూపించడానికి మాకు కష్టమైపోయింది అని అన్నాడు. మరి అలాంటిది అర్థం చేసుకోండి, అసలు ఆ 10% ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూస్తేనే మనకి పిచ్చి వచ్చేస్తుంది, నిజంగా ఇంత దారుణంగా, ఇంత క్రూరంగానని. ఇంకా 90% లిటరల్ గా, సో అంత దారుణంగా కొట్టి హింసించి మరలా అతని ఆ బరువు అతని మీద వేసి కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళడం ఆ స్టేజ్ లో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, అది నార్మల్ విషయం కాదు. క్రీస్తున్నారా, ఆయన అంతగా అలిసిపోయాడు, తన శరీరములో కంప్లీట్ గా బాడీ డీహైడ్రేట్ అయిపోయింది. సో ఆ సమయంలో ఐ థర్స్ట్, నేను తప్పికొనుచున్నాను అని అన్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన దప్పిక కేవలము ఆయన శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, ఆయన ఆత్మకు సంబంధించింది కూడా. ఆయన ఎవరి కోసం వచ్చారు? తన రక్త సంబంధికులను, తన యూదులను, పరిసయ్యులను, సద్దుకయ్యులను, ప్రధాన యాచకులను, అక్కడ ఉన్నటువంటి ప్రజలను రక్షించుకోవడానికి ఆయన వస్తే వాళ్లే ఆయన బంధించి దూషిస్తూ అవమానిస్తూ ఆయన నిందిస్తూ ఉంటే, ఆయన యెరూషలేముకు వస్తున్నప్పుడు ఏ ప్రజలైతే హోసన్నా జయము హోసన్నా జయము ఆహ్వానించారో అదే ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు? సిలువ వేయము సిలువ వేయము అని కేకలు పెడతా ఉన్నారు. సో అది ఆయన థర్స్ట్, అది ఆయన దాహం, నశించిపోతున్నటువంటి వారిని గూర్చినటువంటి దాహం, అది నిన్ను గురించినటువంటి దాహం, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులు, ఇంకా నీ కుటుంబంలో రక్షించబడినటువంటి నీ సహోదరులు, నీ స్నేహితులను గురించినటువంటి దాహం. ఆ దప్పిక తీర్చబడాలి అని అంటే నీళ్ళిస్తే సరిపోదు, నీ జీవితాన్ని ఇవ్వాలి. ఆ దప్పిక తీరాలి అంటే నువ్వు 1 lakh rupees స్పాన్సర్ చేస్తే సరిపోదు, నీ జీవితాన్ని ఇవ్వాలి, నీ జీవితాన్ని ఇవ్వాలి. ఆ దప్పిక తీరాలంటే నువ్వు ఒక మందిరాన్ని కట్టిస్తే సరిపోదు, ఒక మందిరానికి ఇటుకలు స్పాన్సర్ చేస్తే సరిపోదు, ఒక నూతన ఆత్మను ప్రభు కొరకు సంపాదించాలి. 6వ మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్. యోహాను సువార్త 19:30 సమాప్తమైనది. ఏం సమాప్తమైందండి? తండ్రి తనకు అప్పగించిన పని సమాప్తమైంది. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి లోకానికి రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. సో కాబట్టి పంపిన వాని చిత్తం ఏంటి? ఇదిగో ఈ శిలువ మీద బలియాగం, ఈ శిలువ మీద బలియాగం, ధర్మశాస్త్రమునకు ముగింపు, నూతన నిబంధన ప్రారంభించడం. సో కాబట్టి ఆయన అంటున్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇది విజయంతో కూడినటువంటి కేక, సక్సెస్ఫుల్లీ నా తండ్రి నాకు అప్పగించిన పనిని నేను ముగించాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, తండ్రి తనకు అప్పగించబడిన పని ముగించబడింది, తండ్రి తనకు అప్పగించిన మిషన్ ముగించబడింది, కానీ మిషన్ ముగించబడలా. అర్థం చేసుకోండి, తండ్రి కుమారుడికి ఏ మిషన్, ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని కుమారుడు సక్సెస్ఫుల్ గా ముగించాడు, కానీ పని ఇంకా ముగించబడలా. రిలే రన్నింగ్ రేస్ తెలుసుగా, ఒకడు పరిగెడతాడు, రెండో వానికి దాన్ని అప్పగిస్తాడు. సో మొదటి వాడు పరిగెత్తిన పరుగు అయిపోయింది, వాడు సక్సెస్ఫుల్ గా వాడు వాడు ఎక్కడ వరకు డెస్టినేషన్ రీచ్ అవ్వాలో అక్కడ డెస్టినేషన్ రీచ్ అయిపోయాడు. కానీ అక్కడతో రన్నింగ్ రేస్ అయిపోయిందా? లేదు లేదు, నెక్స్ట్ వానికి హ్యాండ్ ఓవర్ చేశాడు. సో ప్రభువు శిష్యులకి హ్యాండ్ ఓవర్ చేశాడు, యు గో అండ్ మేక్ డిసైపుల్స్, మీరు వెళ్ళి శిష్యులు తయారు చేయండి, సర్వలోకములకు వెళ్ళండి. సో ఇప్పుడు ఆ వర్క్ ఆ రిలేలో ఇస్తారు చూసారా అక్కడ, అది ఇప్పుడు నీ చేతికి వచ్చాగింది, నీ చేతికి వచ్చాగింది. నీ మాటలు విన్నటువంటి సహోదరుడు సహోదరి నీ చేతుల్లో ఉంది ఇప్పుడు ఆ కర్ర. నువ్వు నిలబడితే ప్రయోజనం లేదు, నువ్వు వెనక్కి పరిగెడితే ప్రయోజనం లేదు, నువ్వు ముందుకు పరిగెత్తాలి, వేగంగా పరిగెత్తాలి. సమయం తక్కువగా ఉంది, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. ప్రభు తనకప్పగించిన పనిని ముగించాడు, కానీ ప్రభు ఆ పనిని మనకప్పగించాడు. హౌ ఫార్ వీఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ టు ఇన్వాల్వ్ ఇన్ హీస్ మిషన్స్, ఆయన మిషన్స్ లో పాలిభాగస్థలం అవడం విషయంలో ఎంతవరకు మనం పాలిభాగస్థలం అవుతున్నాం? ఒకటి, నువ్వు వెళ్ళొచ్చు, యు కెన్ గో. రెండోది, నువ్వు వెళ్ళలేకపోతే వెళ్లేవారిని నువ్వు పంపించవచ్చు, యు కెన్ సెండ్. ఒకవేళ అది కూడా నువ్వు చేయలేకపోతే ఫైనాన్షియల్ గా నువ్వు సపోర్ట్ అందించవచ్చు. ఒకవేళ అది కూడా నువ్వు చేయలేకపోతే అట్లీస్ట్ వారి కొరకు నువ్వు ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. వీటిల్లో నువ్వు కూడా పాలిభాగస్తున్నావు. సర్వలోకమునకు సువార్త త్వరితముగా వ్యాపింపబడినట్లు అందరం కలిసి కట్టుగా వర్క్ చేస్తే ప్రభు మనకు అప్పగించిన పనిని మనం కూడా ముగిస్తాం. నువ్వు చచ్చిపోయే లోపలికి ఇండివిజువల్ గా ప్రభు నీకే పని అయితే అప్పగించాడో నువ్వు చెప్పగలవా, ఇట్ ఈస్ ఫినిష్డ్ ప్రభువా, నాకు అప్పగించిన పనిని నేను సక్సెస్ఫుల్ గా ముగించి తిని నవ్ యు టేక్ మై లైఫ్. ఆ స్థితికి మనం రావాలి. చివరిగా నేను ముగిస్తున్నాను, లూకా సువార్త 3:46 వచనంలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ మాటను బట్టి మనకేమర్థమవుతుంది? రోమా సైనికులు అంతగా కొట్టారు కదా, అంతగా హింసించారు కదా, వాళ్ళు చంపారా? నో, నా ప్రాణమును పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకుంటకును నాకు మాత్రమే అధికారము కలదు, ఇంకెవ్వరికీ లేదు. రోమా సైనికులు చంపారా? కాదు, వాళ్ళు హింసించారు. పరిశీలు చంపారా? ప్రధాన యాజకులు చంపారా? కాదు కాదు, వాళ్ళు నిందించారు, వాళ్ళు అనవసరంగా నిందలు వేశారు. కానీ తన ప్రాణాన్ని తనే తన తండ్రికి అప్పగించుకున్నాడు. హీ హ్యాస్ ద పవర్. ఇది ఆయన దైవత్వాన్ని రుజువు చేస్తా ఉంది, ఇది ఆయన దైవత్వాన్ని రుజువు చేస్తా ఉంది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ప్రాణమును పెట్టుటకును ప్రాణం తీసుకుంటకును ఆయనకు మాత్రమే అధికారం ఉన్నది, ఇంకెవరికీ లేదు. ఈ అధికారం ఎవరికి ఉంటుంది? దేవునికి మాత్రం ఉంటుంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయనే దైవమై ఉన్నాడు. హి హాస్ 100% గాడ్ అండ్ 100% డివైన్. ఆయన తన దైవత్వాన్ని రుజువు చేసుకుంటున్నాడు, తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక సత్యం ఏంటంటే, అవర్ ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ టు రీచ్ అవర్ ఫాదర్. మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ప్రభు దగ్గరకు చేరుకోవడం. ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదయకాల సమయంలో వెతబడిన మాటలు ఏదో యాంత్రికంగా ట్రెడిషనల్ గా 7 మాటల్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ వాట్ వీ కెన్ లెర్న్, అందులో నుంచి మనం ఏం నేర్చుకోగలం, మన జీవితాలకి మనం ఎలా అప్లై చేసుకోగలము అనేటువంటి విషయాల్ని మనం నేర్చుకొని మన జీవితాలకి వాటిని అప్లై చేసుకొని ప్రభుకు మన జీవితాలని పరిపూర్ణంగా సమర్పిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వీరికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నామకార్థ